वंदना श्रीमद् भगवद गीता की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్ భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 3 సయం మయా తే అద్య యోగ ప్రోక్త పురాతన భక్తః అసి మే సఖా చ ఇతి రహస్యం హి ఏతత్ ఉత్తమం స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం సహ ఏవ అదే అయం ఈ మయా నాచే తే నీకు అద్య నేడు యోగః యోగశాస్త్రము ప్రోక్తః చెప్పబడినది పురాతనః మిక్కిలి ప్రాచీనమైన భక్తః అసి భక్తుడవు మే నాకు సఖా స్నేహితుడవు చ కూడా ఇతి కావున రహస్యం రహస్యమైన హి నిశ్చయముగా ఏతత్ ఇది ఉత్తమం దివ్యమైనది. తాత్పర్యము మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భాష్యం, భక్తులు మరియు దానవ ప్రవృత్తి గలవారు అనుచు మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు భక్తుడైన కారణమున అతనినే ఈ గొప్ప జ్ఞానపు గ్రహీతగా శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొనెను. ఈ రహస్య శాస్త్రమును అవగతము చేసుకొనుట దానవ ప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ దివ్య జ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములలో కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే వ్రాయబడి ఉన్నవి. భక్తుల వ్యాఖ్యానము సత్యమైనది కాగా దానవ ప్రవృత్తి గలవారి లిఖితములు వ్యర్థములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించను. అర్జునుని మార్గము అనుసరించి వ్రాయబడిన ఏ గీతా వ్యాఖ్యానమునైనను ఈ దివ్యశాస్త్రమున కొనరింపబడు నిజమైన భక్తియుక్త సేవయై ఉన్నది. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచు పాఠకులను అతని బోధనల నుండి పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇచ్చట హెచ్చరిక చేయబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జుని నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత ఎనడి ఈ దివ్య శాస్త్రము ద్వారా లాభమును గడింపవలసి ఉన్నది. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం నాలుగో అధ్యాయం పేరు దివ్య జ్ఞానం. ఈ అధ్యాయంలో మొదటి నుండి ఇప్పటి వరకు ఈ మూడు శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందువల్లంటే కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఈ జ్ఞానాన్ని ఏ విధంగా మనం దివ్యమైన జ్ఞానాన్ని. జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి ఒక కారుని ఏ విధంగా నడపాలనే దానికి కొంత జ్ఞానం అనేది అవసరం. అదేవిధంగా వంట చేయడానికి కూడా కొంత జ్ఞానం అవసరం. అనేకమైన పనులు చేయడానికి అనేక రకాలుగా మనకి ఏదో కొంత దానికి సంబంధించిన జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది, ఎలా దాన్ని నడిపించాలి, లేదా ఏ విధంగా తయారు చేయాలి ఏమిటని. కానీ దివ్య జ్ఞానం అంటే ఈ భౌతిక వస్తువులకు సంబంధించింది కాదు. ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. అది ఆత్మకి సంబంధించిన జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. అది దివ్య జ్ఞానం అంటే. అటువంటి దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాలి అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఈ నాలుగో అధ్యాయంలో. మూడో అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడు, ఈ జ్ఞానం కర్మ చేయడం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. అంటే మనం చేసే కర్మలు భగవంతుడికి అర్పిస్తూ వాటి నుంచి ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉన్నట్లయితే మనలో ఆ జ్ఞానం అనేది ఉదయిస్తుంది, జ్ఞానం వైపు వెళ్తాం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా మనం పొందుతాము, అటువంటి జ్ఞానం ఎలా లభిస్తుంది అనేది ఈ అధ్యాయంలో దివ్య జ్ఞానం అని ఈ అధ్యాయంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. రెండవ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏమిటి ఈ జ్ఞానం? ఏమం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విదుహు. కేవలం గురు శిష్య పరంపర ద్వారానే, ప్రామాణికమైన ఆచార్యుడి ద్వారా, ఎవరైతే గురు శిష్య పరంపరలో ఉంటారో వాళ్ళ ద్వారానే మనం పొందగలమని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక ఈ మూడవ శ్లోకం ఈ రహస్యం అన్నమాట. అంటే భగవద్గీతని అనేక మంది, మనం ఇప్పుడు చూసినట్లయితే కొన్ని వందల భగవద్గీతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంకా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో మొట్టమొదటి రాశారు. ఆ భగవద్గీత కంటే ముందల పాశ్చాత్య దేశాల్లో భగవద్గీతలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, అందరు చదువుతూనే ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు కంటే ముందల అనేక మంది రాసినా కూడా భారతదేశంలో ఉన్నారు, కానీ భక్తులు అంతకు ముందల పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా భక్తులు లేరు. వాళ్ళకి భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు మధ్య జరిగింది సంవాదం అనేది తెలుసు. కానీ భగవద్గీత యొక్క లక్ష్యం కృష్ణుడికి శరణాగతి పొందడం అని ఎవరికీ అర్థం కాలేదు. ఎందువలనంటే మనం భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకోగలం అనేది కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకునగలవని భగవానుతో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏమిటి అర్హత? అర్హత ఏమిటి భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే? ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు తాత్పర్యం కృష్ణుడు చెప్తున్నాడు ఈ అర్హత అర్జునుడికి ఉందని చెప్తున్నాడు. ఏమిటి అర్హత? భక్తుడు అవ్వాలి మొట్టమొదట, అది లక్షణం. ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉంటారో వాళ్లే కృష్ణుని అర్థం చేసుకోగలరు, ఇంకా మిగతా ఎవరూ అర్థం చేసుకోలేరు. నువ్వు గొప్ప జ్ఞానివై ఉండొచ్చు మొత్తం భగవద్గీత, అందుకే మనం చూడండి బయటికి రోజుల్లో చూసినట్లయితే పూర్తిగా భగవద్గీతలో 700 శ్లోకాలు కూడా చెప్పగలరండి అనర్గళంగా, కానీ నేను చెప్పలేను. ఇక్కడున్న మన ఉద్యమంలో ఉన్న భక్తులు అందరూ చెప్పలేరు, ఎవరో కొద్ది మందే చెప్పగలరు భక్తుల్లో 700 శ్లోకాలు. కానీ వాళ్ళందరూ భక్తులైన కారణంగా కృష్ణుడిని ఎవరు అనేది వాళ్ళకి తెలుసు. కృష్ణుడు ఎవరు, వాళ్ళెవరు, ఈ అన్ని జీవులకి భౌతిక సంసారానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి భగవంతుడికి మధ్య గల సంబంధం ఏమిటి అని మొత్తం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి పూర్తిగా అన్ని శ్లోకాలు తెలియకపోవచ్చు. ఇంకా చాలామంది చూసినట్లయితే భాగవత సప్తాహ ప్రవచనాలు ఇస్తారు అనర్గళంగా, చాలా జనాకర్షణ జనరంజకంగా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే అంటే అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటారు. అన్న తరువాత ఏమైనా వాళ్ళలో మార్పు వస్తుందా అండి అంటే, ఎవరైతే వింటారో 7 వింటారు, దాని తర్వాత మనలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమీ మార్పు లేదు. ఎందువలన, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు భక్తులు కాదు కాబట్టి విన్నంతసేపు చాలా బాగుంది అంటాం, తర్వాత అన్నీ వదిలేస్తాం, మనలో ఎటువంటి మార్పు రాదు. ఎందువలన అంటే వాళ్ళు భక్తులు కాలేదు కాబట్టి. వాళ్ళకి శాస్త్రం పట్ల ఆకర్షణ ఉండొచ్చు, అంత మాత్రం భగవంతుడు ఎవరు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలని ఏం లేదు. వాళ్ళు పెద్ద పండితులు అయి ఉండొచ్చు. అందువల్లనే పద్మపురాణం ఏమని చెప్తుందంటే, షట్కర్మ నిపుణో విప్రో విప్ర మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురు నా శ్యాత్ వైష్ణవో స్వపచో గురుహు. షట్కర్మ నిపుణో విప్ర, విప్రుడు అంటే బ్రాహ్మణుడు, అన్ని అంటే 6 షట్ అంటే 6 రకాల కర్మలు ఉంటాయి, అంటే అనేకమైనవి ఉంటాయి అందులో, రకరకాలుగా వాళ్ళు యజ్ఞాలు చేయడం ఇటువంటివి అనేకమైనవి ఉంటాయి. అందులో మంచి పండితుడై ఉండొచ్చు నిపుణో విప్ర. మంత్రతంత్ర, మంత్రాలు చాలా స్పష్టంగా చెప్పగలడు, తంత్రాలు తంత్ర విద్య కూడా తెలుసు. విశారద, విశారద అంటే ఇంక అందులో ఇంక తిరుగులేనివాడు. అవైష్ణవో గురు నశ్యాత్, అతను ఎంత గొప్పవాడైనా ఈ విధంగా మంత్రతంత్రాలు షట్కర్మలు అనేక నిపుణుడైనప్పటికీ, అవైష్ణవ వైష్ణవుడు కానట్లయితే అతను గురువు. గురువు అంటే ఇక్కడ మనం ఏ గురువు గురించి మాట్లాడుతున్నాం, ఆధ్యాత్మిక గురువు. అంతేగాని అన్నం అంటే వంట చేయడానికి కూడా మనకు గురువు ఉండొచ్చు, లేదా ఈ రోజుల్లో ఉన్నారు వంట చేయడానికి, హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా వంట చేయాలి తక్కువ సమయంలో, చాలా బాగా ఎలా వంట చేయాలి, లేదా ఒక హోటల్ మేనేజ్మెంట్ కాదు, హోటల్ మేనేజ్మెంటే కదా, హోటల్ మేనేజ్మెంట్. తర్వాత వ్యాపారం ఏ విధంగా చేయాలి, బిజినెస్ MBA. వీళ్ళకి అనేక రకాలుగా ఇవన్నీ కూడా భౌతిక విద్య, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ. కానీ వాళ్ళు వేరు, ఆధ్యాత్మిక గురువు పూర్తిగా భిన్నం వీటి నుండి. కానీ ఈ రోజుల్లో గురువు అనే పదానికి అందరూ కూడా వాడేసుకుంటూ ఉన్నారు గురువు అనే పదం, ఇతను నా గురువు, ఇతను నా గురువు, వాళ్ళు ఇతను అతని గురువు, ఇతని శిష్యుడు అని. నిజానికి గురువు అంటే అది చాలా భారీ అని, గురువు అంటే అర్థమే చాలా ఎక్కువ భారీ అయిన వ్యక్తి అని. ఎందువలన భారీ అంటే, భారీ అంటే ఇక్కడ చాలా బరువు కలిగిన వాడు, బరువు. ఎందువలన ఆ యొక్క బలం ఇస్తాడు దేనికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికంగా పురోగతి పొందడం కోసం ఆధ్యాత్మిక గురువు మనకి బలం ఇస్తాడు కాబట్టి అందుకే గురువుకి అర్థం భారీ బలం అని. అంతేగాని ఈ రోజుల్లో మనం తెలుసుకునేవన్నీ కూడా ఇవన్నీ భౌతికమైనవి, అలానే ఇవన్నీ విస్మరించాలని మనం చెప్పడం లేదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇది. అంతేగాని ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, ప్రతి ఒక్కళ్ళు గురువు ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే వేదం కాదు. ఈ రోజుల్లో సాధారణంగా ఈ విధంగా గురువులు అని చెప్పబడే వాళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళు ఏదైతే మనసులో తోచిందో, ఇంకా వాళ్ళు మనసులో ఏదైతే అనుకుంటారో భగవంతుడి గురించి కల్పనలు చేసినవి వాళ్ళు అవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం భగవద్గీతని, భక్తుల ద్వారా అర్థం చేసుకోగలం. అటువంటి పండితులైనా కానీ, ఎంత పండితులైనా, ఎన్ని కర్మలు చేయగలిగినా, ఎన్ని రకాల మంత్రతంత్రాలు వచ్చినా వాళ్ళు గురువులు కారేలు. ఎందువలన ఎవరైతే భగవంతుని అర్థం చేసుకోగలరో వాళ్లే తిరిగి భగవంతుడి గురించి చెప్పగలరు. వాళ్ళెవరు? వైష్ణవులు. అందువల్లనే అవైష్ణవో గురు నశ్యాద్ అంటే అవ్వడానికి, గురువు అవ్వడానికి అర్హత లేదు అని చెప్తుంది పద్మపురాణం. వైష్ణవో స్వపచో గురుహు, స్వపచ అంటే కుక్క మాంసం తినే వ్యక్తి. ఒక కుక్క మాంసం తినే వ్యక్తి వైష్ణవుడయ్యాడంటే, అతను వైష్ణవుడిగా మారిన తర్వాత మారితే అతని నుండి మనం దీక్ష స్వీకరించవచ్చు, అతన్ని మనం గురువుగా స్వీకరించవచ్చు, అతని నుండి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవచ్చు. ఎందువల్లంటే ఎవరైతే శుద్ధ భక్తులైన శుద్ధ భక్తులు అంటే వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏమని చెప్తుంది శాస్త్రం, వాళ్ళలో దేవతల్లో ఉన్న అన్ని మంచి లక్షణాలు కూడా వాళ్ళలో ఉంటాయి. అంతేకాకుండా కృష్ణుడిలో ఉన్న అన్ని లక్షణాలు కూడా కొద్ది పాళ్ళు, కొద్ది శాతం, కొద్ది మాత్రం వాళ్ళలో వస్తాయన్నమాట. ఎందువలన, నిరంతరం వాళ్ళు కృష్ణుడితో సాంగత్యంలో ఉంటారు. ఏ విధంగా? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఈ విధంగా నవ విధాలుగా భక్తియుక్త సేవలో నిమగ్నమై కృష్ణుడితో ఎప్పుడూ సాంగత్యంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనం ఈ రోజుల్లో ఇక్కడ మనం ప్రభుపాద వారు చెప్తున్నారు, భక్తులు మరియు దానవ ప్రవృత్తి గలవారు అనొచ్చు మానవుల్లో రెండు తరగతుల వారు ఉంటారు. మరి కలియుగంలో ఎక్కువ మంది ఏ తరగతి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే, మొట్టమొదట మనం భక్తులంటే మనకు తెలుసు దేవతల లక్షణాలు ఉంటాయి వాళ్ళ భక్తుల్లో, దానవులంటే రాక్షసుల లక్షణాలు. మరి రాక్షస ప్రవృత్తి కలవాడంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారు? ముఖ్యంగా చెప్పాలంటే స్థూలంగా వ్యభిచరించడం, జూదం ఆడడం, మద్యం సేవించడం, మాంస భక్షణం, ఇంకా దొంగతనాలు, రకరకాలుగా వీటిల్లో వాళ్ళు ఇష్టం అన్నమాట. ఏ విధంగా అయినా రాక్షసులంటే ఏమిటి, వాళ్ళకి ఇతరులతో పని లేదు, వాళ్ళు ఎలా అయినా ఆనందంగా ఉండడం కోసం, వాళ్ళ ఇంద్రియ భోగం కోసం ఎటువంటి పనైనా చేస్తారు రాక్షసులు. అంతే కదా, మనకు మంచి గొప్ప ఉదాహరణ హిరణ్యకశిపు, కంసుడు, రావణాసురుడు వీళ్ళు. మరి కలియుగంలో సాధారణమైన జనం అందరినీ మనం చూసినట్లయితే వీటిని పరిగణలోకి తీసుకొని దానవులు ఉన్నారా లేదా భక్తులు ఎక్కువ మంది ఉన్నారా? దానవులే ఉన్నారు అందరూ. మనమందరం కూడా అదే జాతికి చెందిన వాళ్ళం. ఏదో శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన, చైతన్య మహాప్రభు కృప వలన మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు భగవద్గీత వినే అవకాశం మనకు లభించింది కాబట్టి ఎప్పుడూ మనకి ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. మరి ఈ విధంగా అందరూ దానవులు ఉన్న కలియుగంలో మరి ఏమిటి మార్గం అంటే, మనం ఉద్ధరించబడడానికి మార్గం ఏమిటి? కేవలం హరినామం. చాలా సులభమైన మార్గం. అందులో ముఖ్యంగా చైతన్య మహాప్రభు, కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో కలియుగంలో అవతరించారు 500 సంవత్సరాల క్రితం. ఆయన ఏ విధంగా ఇస్తున్నాడు? కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు నా భక్తుడు అయితేనే నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు, భక్తులే నన్ను అర్థం చేసుకోగలరు, ఇంకెవరు అర్థం చేసుకోలేరు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ చైతన్య మహాప్రభు అవన్నీ చూడడం లేదేమి. నువ్వు ఎలా, అతను ఎటువంటి హీన స్థితిలో ఉన్నా, హీనుడైనా, ఎటువంటి రాక్షసుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా, ఆఖరికి చైతన్య మహాప్రభు జారిఖండ అనే అడవిలో అంటే బృందావనం వెళ్లే దారిలో వెళ్తున్నప్పుడు చైతన్య మహాప్రభు కీర్తన చేస్తుంటే అక్కడ ఉన్న పులులు, సింహాలు అన్ని కలిసి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండే జీవులు కూడా అంటే జింక, పులి అన్ని కలిసి కూడా నృత్యం చేయడం మొదలుపెట్టింది. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క కృప అంటే విచక్షణ లేకుండా, అంటే ఇతను మంచి వ్యక్తి, ఇతను అర్హుడు కాదు అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. కేవలం అదొకటే మనల్ని ఉద్ధరించేది. ఏమిటి? హరినామం. చైతన్య మహాప్రభు యొక్క కృప హరినామం. కాబట్టి అది ఒకటే మనల్ని ఉద్ధరించేది, హరినామం. కాబట్టి మన హరినామాన్ని ఎటువంటి అపరాధరహితంగా చేయాలి. అపరాధరహితంగా చేయడం అంటే దానవ ప్రవృత్తులన్నీ వదిలేయడం అని అర్థం. అపరాధాలు అంటే దానవ ప్రవృత్తి, అంటే మనం ఎలా అయినా కానీ మన ఇంద్రియ భోగం కోసం మనం జీవిస్తూ ఉంటాం. దానవుల యొక్క లక్షణం అంతే, వాళ్ళు ఎలా అయినా వాళ్ళ ఇంద్రియ భోగం వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. అదే దానవులు. దానవులు అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇంకా చాలా సూక్ష్మంగా చూసినట్లయితే అనేక రకాలైన చిన్న చిన్న అపరాధాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా మనం నామం చేసినట్లయితే మనం కృష్ణ ప్రేమని పొందగలం. కృష్ణుని నిజంగా అర్థం చేసుకోగలం, అప్పుడు శుద్ధ భక్తులు అవ్వగలం. ఎందుకు? భగవంతుని అర్థం చేసుకోవాలంటే కేవలం శుద్ధ భక్తులే అర్థం చేసుకోగలరు. కాబట్టి శుద్ధ భక్తులు అవ్వాలంటే అపరాధరహితంగా చేయాలి. దానికి మొట్టమొదటి చేయవలసింది ఈ నాలుగు నియమాలు పాటించడం, జోదం ఆడకుండా ఉండడం, మద్యం సేవించకుండా ఉండడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం. జోదం, మద్యం, అక్రమ సంబంధాలు, మాంసభక్షణం చేయకుండా ఉండడం. ఎందువలనంటే ముఖ్యంగా కలి పురుషుడు ఎక్కడ ఉంటారు? చాలామంది కలి కలి అంటారు. కలి పురుషుడు ఈ నాలుగు ప్రదేశాల్లో ఉంటాడు. ఇంకా ఈ నాలుగే కాకుండా ఎక్కడైతే బంగారం ఎక్కువ ధనం పోగై ఉంటుందో అక్కడ కూడా కలి పురుషుడు ఉంటాడు. ఇంకా శ్రీల ప్రభుపాదులు వారు ప్రచారం చేస్తున్నప్పుడు మొట్టమొదట్లో సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉండేది. దాని అర్థం సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచన అన్నమాట. ఎవరైతే ఈ నాలుగు నియమాలను పాటిస్తూ ఉంటారో, ఉన్నతమైన ఆలోచన అంటే భగవద్గీత, భాగవతం ఇవి చదువుతూ ఇక్కడ ఏదైతే ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం ఆలోచిస్తూ దాన్ని మనం మననం చేస్తూ ఉంటే అది ఉన్నతమైన ఆలోచన. ఆచార్యులు ఇచ్చిన జ్ఞానాన్ని, ఇచ్చిన దాన్ని మనం మననం చేస్తూ ఉండడం ఉన్నతమైన ఆలోచన. ఏ విధంగా భగవంతుడికి మనకు సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం ఉన్నతమైన ఆలోచన. కాబట్టి మనం ఒక గురు శిష్య పరంపర ద్వారా వచ్చిన ఆచార్యుడినే మనం స్వీకరించాలి. అంతేగాని ఎవరైనా సంస్కృతం, ఈ రోజులు చాలామంది సంస్కృతం బాగా దిట్ట, సంస్కృతంలో దిట్టండి లేదా బాగా శ్లోకాలు చెప్పగలడు, అంత మాత్రాన మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఏదో కొద్దిసేపు వినగలం, విన్నంతసేపు బాగుంటుంది, కానీ తర్వాత మన హృదయంలో ఎటువంటి మార్పు రాదు. అందువల్లనే మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలామంది కూడా ఏమని చెప్తూ ఉంటారంటే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ హరే కృష్ణ ఉద్యమంలో అందరూ పాశ్చాత్య దేశాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గురువులు అవ్వడం ఏంటి, నిజానికి బ్రాహ్మణులు అయి ఉండాలి. కానీ మనం ఎవరైతే బ్రాహ్మణులు అయి ఉండాలని చెప్తున్నారో వాళ్ళలో చూసినట్లయితే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో? ఇప్పుడు ఎవరైతే పాశ్చాత్య దేశం నుండి వచ్చి ఇప్పుడు గురువులు అవుతూ ఉన్నారు అంటే వైష్ణవులు వాళ్ళందరూ. ఎందువల్ల వాళ్ళు వైష్ణవులు అయ్యారు? వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. ఏ విధంగా? పూర్తిగా ఈ దానవ ప్రవృత్తిని వదిలేశారు. వాళ్ళు మాంసం తినరు, మద్యం సేవించరు, కాఫీ టీ తాగరు, ఇటువంటివి ఏవి చేయరు. ఇంకా కృష్ణుణ్ణే పూజిస్తారు, ఇంక ఏది వాళ్ళు చేయరు, కృష్ణ ప్రసాదమే స్వీకరిస్తున్నారు. మరి ఇక్కడుండి వాళ్ళని నిందించే బ్రాహ్మణులు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి? వాళ్ళు కాఫీ టీ తాగడం కూడా వదలలేరు. వాళ్ళు ప్రతిరోజు భగవద్గీత సారాంశం ఏమిటో తెలియదు వాళ్ళకి. భగవద్గీత ఎప్పుడో ఒకసారి చదువుతారు, ఏదో ఎప్పుడో ఒకసారి గుడికెళ్తూ ఉంటారు. మరి నిరంతరం భగవంతుడిని, కృష్ణుడినే సేవిస్తూ, కృష్ణుడి నామాన్ని ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు నిజానికి ప్రామాణికమైన గురువు. కాబట్టి వాళ్లే గురువు అవడానికి అర్హులు. వాళ్ళు స్వపచులైన మ్లేచ్యులు అంటారు వాళ్ళందరినీ కూడా. నిజానికి చెప్పాలంటే అంటే పూర్తిగా శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్లేచ్యులు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడైతే వైష్ణవులు అవుతారో వాళ్ళని మనం ఆ విధంగా చూసినట్లయితే వీళ్ళందరూ మ్లేచ్యులు అని, ఇంకా అదే ధోరణిలో మనం వాళ్ళ పట్ల ఉన్నట్లయితే అది అపరాధం అవుతుంది. అది నామాపరాధాల్లో ఒకటి. ఎందువలన? వాళ్ళు ఇప్పుడు మారిపోయారు పూర్తిగా, వాళ్ళలో ఇప్పుడు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళని నిందించకూడదు. కాబట్టి వాళ్ళు గురువు అవడానికి అర్హులు. అంతేగాని ఎటువంటి కేవలం శాస్త్రాన్ని వల్లి వేస్తూనో లేదా నాలుగు మంచి మాటలు చెప్తూనో వాళ్ళ మనసులో మానసిక కల్పనలన్నీ చెప్తూ, నిజానికి చెప్పాలంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య తక్కువైంది కానీ మొట్టమొదట అంటే గాంధీజీ వాళ్ళు ఉన్న సమయంలో చాలామంది రాజకీయ నాయకులు కూడా భగవద్గీతపై భాష్యం రాయడం పరిపాటి, వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. ఒకనొక రాజకీయ నాయకుడు అంటే అప్పట్లో ఉన్న రాజకీయ నాయకుడు ఏమని చెప్తారంటే, శ్రీల ప్రభుపాదులు వారు కూడా చెప్పారు, కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, మన్మనాభో మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అని చెప్తున్నాడు. అంటే మన్ అంటే నన్ను, మన్మనాభో మద్భక్తో నాకు, నా నన్ను మనసులో ధ్యానించు, నాకు భక్తుడు అవ్వు, నాకు నమస్కారం చెయ్యి. అంటే ఈ ఎవరైతే పెద్ద గొప్ప వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ కృష్ణుడికి కాదు, కృష్ణుడిలో ఉన్న ఇంకేదో శక్తి ఉంది, దానికి మనం శరణాగతి పొందాలని అని చెప్తున్నాడు. అంటే అతను కృష్ణుడి కంటే తెలివైనవాడు అయ్యాడు. కృష్ణుడు చెప్పలేడు నాలో వేరేది ఉంది, దానికి నువ్వు శరణాగతి పొందు అని చెప్పగలడు కృష్ణుడు కావాలంటే, అదే నిజమైతే. కానీ కృష్ణుడు అలా చెప్పలేదు, నాకు శరణాగతి పొందు అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా అనేక మంది ఈ రోజుల్లో రకరకాల ఆధ్యాత్మిక ఛానల్ టీవీల్లోనూ లేదా బయట ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది మాయావాదులు అందరూ కూడా చెప్పేది ఇదే, నువ్వు కూడా భగవంతుడు అవ్వచ్చు. నిజానికి చెప్పాలంటే ఎవరిని పూజించినా ఒకటే, వినాయకుడిని పూజించు, శివుడిని పూజించు, ఎవరు పూజించినా ఒకటే. అదేవిధంగా మనం సంఘంలో, అంతెందుకు సంఘంలో అనేక వ్యక్తులు ఉన్నారు, మనం ఎవరితో ఏ విధంగా ప్రవర్తించినా అంతా కూడా ఒకటేనా, అంతా కూడా సమానం అవుతుందా? కాదు. సీఎం దగ్గరికి వెళ్తే ఒకటి లభిస్తుంది, సీఎం దగ్గరికి వెళ్తే ఒకటి లభిస్తుంది, అదే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇంకొకటి లభిస్తుంది, మన దగ్గరలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు టీచర్ దగ్గరికి వెళ్తే ఒక జ్ఞానం లభిస్తుంది, మనం ఒకటి పొందగలం, షాప్కి వెళ్తే ఇంకోటి పొందుతాం. అదే విధంగా ఈ సృష్టిలో కూడాను అనేక కార్యాలు చేయడానికి భగవంతుడు అనేక మంది దేవతల్ని నియమించాడు. వినాయకుడు, సరస్వతి, కార్తికేయుడు, శివుడు, దుర్గా, వీళ్ళందరూ అనేక కార్యాలు చేయడానికి ఏ విధంగా అయితే ఒక ప్రభుత్వంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో, భగవంతుడి యొక్క సృష్టిలో కూడా అనేక కార్యాలు చేయడానికి వాళ్ళని భగవంతుడు నియమించాడు. అంతేగాని ఎవరిని పూజించినా ఏం చేసినా నువ్వు, ఇంకా కొంతమంది అహంగ్రహో అహంగ్రహోపాసన అంటే భగవంతుడు ఎవరంటే నేనే భగవంతుడిని, నన్ను నేనే పూజించుకుంటాను, ఇది ఇంకొక వెర్రి పిచ్చితనం. కృష్ణుడు ఎక్కడ భగవద్గీతలో 700 శ్లోకాల్లో నిన్ను నువ్వు పూజించుకో అది నన్ను పూజించినట్లే అది నా దాంతో సమానం అని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ చాలామంది చెప్తుంటారు మనమే దేవుడు, మనల్ని మనం పూజించుకుంటే సరిపోతుందని. కృష్ణుడు ఎక్కడ 700 శ్లోకాల్లో ఎక్కడ చెప్పలేదు ఆ విధంగా. కాబట్టి అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ మానసిక కల్పనలు అన్నీ కూడా జనంలో ప్రవేశపెడుతూ ఉంటారు ఇలా, ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్పతనం కోసం, అంతేగాని కృష్ణుని కీర్తించడం కోసం కాదు ఇది. కాబట్టి ఎవరైతే కృష్ణుడిని నిరంతరం కీర్తిస్తూ మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లే ప్రామాణికులు. అటువంటి ప్రామాణికులు మనకి ఎలా లభిస్తారు, ఎలా లభిస్తారు అటువంటి ప్రామాణికులు, ఎక్కడ లభిస్తారు? గురు శిష్య పరంపరలోనే లభిస్తారు, కానీ వేరే విధంగా ఎక్కడా మనకు లభించే అవకాశమే లేదు. అటువంటి గురు శిష్య పరంపర కృష్ణుడు లేదా విష్ణువుతో మొదలవ్వాలి. ఇంకా దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచు పాఠకులను అతని బోధనల నుండి పెడత్రోవ పట్టిస్తారు. అంటే కృష్ణుడి యొక్క బోధనల నుండి పెడత్రోవ పట్టిస్తారు. ఇప్పుడు చెప్పాను అనేక ఉదాహరణలు. ఈ విధంగా వాళ్ళని కృష్ణుడిని దూరం చేస్తారు. కృష్ణుడిని దూరంగా ఉండే వాళ్ళు ఎవరు? మొత్తం మానవుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు, ఒకటి దానవులు, 2 భక్తులు. కృష్ణుడిని దూరంగా ఉండేవాళ్ళు దానవులు. దానవులు వాళ్ళు ఒకవేళ వేదం అంటే భగవద్గీత భాగవతం ఇవన్నీ చెప్పినా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్లే అవకాశమే లేదు. అదేవిధంగా ఎవరైతే వింటారో వాళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు, కృష్ణుని అర్థం చేసుకోలేదు. మొట్టమొదటి దగ్గరికి వెళ్ళడం తర్వాత మొదట అర్థం చేసుకుంటే కదా అతని దగ్గరికి వెళ్ళేది. కాబట్టి వాళ్ళెవరూ అర్థం చేసుకోలేరు. కనుక ప్రతి ఒక్కరూ అర్జును నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత అనేది ఈ దివ్య శాస్త్రము ద్వారా లాభమును గడింపవలసి ఉంది. మరి అర్జునుడిని అనుసరించడం అంటే ఏమిటి? ఇక్కడ అర్జునుడిని అనుసరించడం అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ మొట్టమొదటిలో నీవు నా భక్తుడవు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడి యొక్క భక్తులు అవ్వాలి. అది అర్జునుడు అనుసరించడం అంటే. అర్జునుడు భక్తుడు మొట్టమొదటి నుంచి కూడా, మరియు మిత్రుడు కృష్ణుడికి. అందువల్లనే కృష్ణుడు చెప్తున్నాడు భక్తోసిమే సఖాచేతి, భక్తోసిమే నా యొక్క భక్తుడివి, సఖాచేతి అంటే మరియు సఖుడు కూడా, కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకోగలవని చెప్తున్నాడు. ఇదే లక్షణం, ఇదే అర్హత. చాలా మంది అడుగుతూ ఉంటారు ఏ విధంగా మేము భగవంతుడిని అర్థం చేసుకోగలమండి, భగవద్గీత ఎలా అర్థం చేసుకోగలం? భగవద్గీత అర్థం చేసుకోవడానికి కృష్ణుడి యొక్క భక్తుడైతే చాలు భగవద్గీత అర్థం. కృష్ణుడి యొక్క భక్తుడు అవ్వడం అంటే నిరంతరం కృష్ణుడి ఆనందం కోసమే తన యొక్క చేష్టలు తన యొక్క కార్యాలన్నీ కూడా ఉంటాయి. అది భక్తుడు అంటే అది శుద్ధ భక్తుడు. మనం మొట్టమొదటిలో వెంటనే శుద్ధ భక్తులం అయిపోలేం. అందువల్లనే మనం సాధన చేయాలి. సాధనలో ఈ నాలుగు నియమాలు, ఈ దానవ ప్రవృత్తిని వదిలేయడం మొట్టమొదట, దాంతోపాటుగా భగవద్గీత భాగవతం శ్రవణం చేయడం, భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడం, ప్రతిరోజు హరినామం చేయడం, హరే కృష్ణ మహామంత్రం జపించడం. దీని ద్వారా మనం భక్తులు అవ్వగలమే కానీ కేవలం శ్లోకాలను బట్టి పట్టడం, అనర్గళంగా చెప్పడం. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది దీనికే ఆకర్షితులు అవుతున్నారు. దేనికి? ఎవరైతే బాగా శ్లోకాలు చెప్పగలరో, సంస్కృతం బాగా వచ్చు, ఈ విధంగా వీటికే. అంతేగాని నిజంగా వాళ్ళు ఎంత అర్థం చేసుకొని ఏం చేస్తున్నారు అనే దానికంటే, ఎంత అర్థం చేసుకుని వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందనేది పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో ముఖ్యంగా కలియుగంలో సంఘంలో అశాంతికి కారణం ఇదే, కేవలం కృష్ణ చైతన్య లోపం. కేవలం కృష్ణ చైతన్య లోపం శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. కానీ అందరికీ అనిపిస్తుంది అదేంటంటే కృష్ణ చైతన్యం ఏం అవసరం? ఇప్పుడు మనకి మంచి ఫ్యాన్, ఏసీ, కార్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి, మనకి ఇంకా ఇంకేం కావాలి, ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ మరి ఎంత సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నారు, అది కేవలం భ్రమే. మరి నిజంగా ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? ప్రతిరోజు స్ట్రైకు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఇంకా ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, పాకిస్తాన్ రకరకాల అశాంతి అనేది ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. కృష్ణ చైతన్యం స్వీకరించండి. మీరు చూసినట్లయితే ఈ ఉద్యమంలో అందరూ కూడా చాలా యవ్వనంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఈ హరే కృష్ణ ఉద్యమంలో. ఎందువల్లంటే శ్రీల ప్రభుపాదుల వారు కూడా, శ్రీల ప్రభుపాదుల వారిని ఒక వ్యక్తి అడుగుతారనమాట, ఏంటంటే మీ దాంట్లో చాలామంది యువతులు ఈ ఉద్యమంలో చేరుతున్నారు, రహస్యం ఏంటి? సాధారణంగా ఆధ్యాత్మిక దానం అంటే ఎవరో ముసలాళ్ళు వీళ్ళు వస్తుంటారు. ఇందులో యువతులు, యువకులు ఎక్కువగా ఉంటున్నారు. ఏంటంటే మరి మీ ప్రభుపాదుల వారు చెప్పే సమాధానం, మీరు ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళినట్లయితే, ఒక కళాశాలకి ఎవరు కనిపిస్తారని అడుగుతారు. సాధారణంగా యువకులే కనిపిస్తారు. కాబట్టి ఇది కూడా దివ్యమైన జ్ఞానాన్ని ఇచ్చే ఇది విశ్వవిద్యాలయం, కళాశాల ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా యువకులు ఉంటారు, అదే వయసు తెలుసుకోవాల్సింది, నిజమైన జ్ఞానం తెలుసుకోవాల్సింది. పూర్తిగా మన శరీరం, మన మనసు, ఇంద్రియాలు కూడా శక్తి సన్నగిలినప్పుడు మనం ఏమి నేర్చుకోగలం, ఏమి నేర్చుకోగలం? చాలామంది చెప్తారు, మేము సాధారణంగా మేము పుస్తక వితరణలో వెళ్తున్నప్పుడు అందరూ అంటుంటారు, ఇప్పుడే మేము ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అండి, మేము ఇప్పుడే ఎందుకు, మాకు కొంచెం ముసలాళ్ళం అయినాక కొద్ది సమయం అయిపోయినాక మేము నేర్చుకుంటాం, అప్పుడు మాకు టైం ఉందలేండి, తర్వాత మేము చూస్తాం, ఇప్పుడే మాకు అవసరం లేదని చెప్తుంటారు. కానీ శ్రీల ప్రహ్లాద మహారాజ్ శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞ, అంటే కౌమార వయసు, 5 ఏళ్ల వయసు దాటినప్పటి నుండి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా, చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు దాటిన దగ్గర నుండి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. దానికి మార్గం ఏమిటి? ఈ విధంగా గురు శిష్య పరంపరలో వచ్చిన జ్ఞానమే దివ్యమైన జ్ఞానం. వేరే ఏ విధంగా మనం నేర్చుకున్నా కూడా అవన్నీ కూడా మానసిక కల్పనలు, అనేకమైనవి, అంటే మిస్కాన్సెప్షన్స్ అంటే దురభిప్రాయాలు సంఘంలో చాలా ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, భగవద్గీత మేమందరం కూడా చదవచ్చు అండి అంటే అని అడుగుతూ ఉంటారు. ఎవరైనా చదవచ్చు. శ్రీల వ్యాసదేవుల వారు భగవద్గీతను ఎందుకు రాశారు పుస్తక రూపంలో? మంద సుమంద మతయో మంద భాగ్యోహి ఉపద్రుత, కలియుగంలో అందరూ కూడా మందమతులు కాబట్టి అందరూ చదవడానికి. కానీ ఎవరైతే ఈ బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఇంకా సంఘంలో ఉండడం కోసం, ఓ మీరందరూ శూద్రులు, మీరు చదవకూడదు, మీరు పట్టుకోకూడదు, ఇవన్నీ రకరకాల నియమ నిబంధనలు. కానీ కలియుగంలో అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. అటువంటి నియమ నిబంధనలు అందరికీ ఉంటే చాలా కష్టం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందడం. కాబట్టి ఇది అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా చూసినట్లయితే శ్రీపాద రామానుజాచార్య వాళ్ళ గురువు గారు హరి నారాయణ మంత్రం ఇస్తారు, ఎవరికీ చెప్పొద్దని చెప్తారు. ఆయన ఏం చేస్తారు తెలుసా మీ అందరికీ?
గోపురం ఎక్కి శ్రీరంగంలో అందరికీ నేను మంత్రం చెప్తున్నాను, మీరందరూ ఈ మంత్రాన్ని జపించండి. ఏమిటి? ఓం నమో నారాయణ, నారాయణ మంత్రం అందరికీ చెప్తారనమాట. కాబట్టి ఇది ఎవరికో, ఒక కులం వాళ్లకో ఒక మతం వాళ్లకో సంబంధించింది కాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ ఎవరైనా కూడా చదవచ్చు కలియుగం. ఇంకా శాస్త్రం కలౌ శూద్ర సంభవ అని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీతని చదవండి. ముఖ్యంగా ఇది గురు శిష్య పరంపరలో వచ్చిన ఈ భగవద్గీత యథా తథం. ఎందువల్లంటే ఆ విధంగానే మనం భక్తులం అవ్వగలం. ఇంకా భక్తుడు అవ్వడానికి మరి అంటే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మరి ఏమిటి అర్హత? మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం మొట్టమొదట కృష్ణుడు భక్తుడు అవ్వడం అర్హత, అంతే. అదొక్కటే ఒకే ఒక అర్హత, భగవద్గీత అర్థమైపోతుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రహస్యం, అవును రహస్యం, అవును. అవును అవును. రహస్యం ఏమిటి అంటారా? రహస్యం ఇక్కడ రహస్యం ఏమిటి అంటే ఇదే రహస్యం. ఏమిటి? ఈ జ్ఞానం ఎలా అర్థం చేసుకోగలమంటే భక్తుడు అవ్వడమే రహస్యం. ఇందులో కృష్ణుడికి భక్తుడు అవ్వడమే రహస్యం. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా మంది రకరకాలుగా చెప్తారు, ధ్యానం చేయండి లేదా యోగాసనాలు, సహజ యోగ, క్రియాయోగ, రకరకాల యోగాలు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ భగవద్గీత మనందరికి కూడా ప్రామాణికం కదండి. మరి భగవద్గీతని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం అనేది కృష్ణుడే చెప్పాలి. ఎందువల్లంటే మనందరం కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళం, బద్ధజీవులు. అది కృష్ణుడే మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. కృష్ణుడే చెప్తున్నాడు రహస్యం ఏమిటి, ఎలా అర్థం చేసుకోగలవు ఆయన చెప్పేది ఏమిటి? నువ్వు నా భక్తుడు అయితే నువ్వు మొత్తం అర్థం చేసుకోగలవు అని చెప్తున్నాడు. అది అర్జునుడి ఉదాహరణ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎవరైనా ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలంటే అతను నా భక్తుడు అవ్వాలి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇది రహస్యం. అంతేగాని ఇంకా కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడ కూడా ఈ జ్ఞానం అర్థం చేసుకోవడానికి నువ్వు ధ్యానం చేయాలనో, ఒక ధ్యాన యోగి అవ్వాలనో, ఒక కర్మయోగి అవ్వాలనో ఇంకేమీ చెప్పలేదు. ఈ దివ్య జ్ఞానం అర్థం చేసుకోవడానికి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అనేక రకాలుగా జ్ఞానం ఉంది, కానీ భగవంతుని అర్థం చేసుకునేది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒకటే. అదేమిటి? కృష్ణుడు భగవంతుడు, మనమందరం కూడా ఆత్మ సేవకులం. ఇది ఆత్మకి సంబంధించింది, అంతేగాని శరీరానికో, దేశానికో, ఒక జాతికో, మతానికో సంబంధించింది కాదు. ఒక ప్రదేశానికో, ఒక పనికో సంబంధించింది కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మొట్టమొదట మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే దాంతోనే మొదలవుతుంది. కానీ ఈ రోజుల్లో బయట చెప్పబడేవన్నీ కూడాను ఈ యోగాసనాలు వేయండి, ఇలా ధ్యానం చేయండి, మీకు మంచి జరుగుతుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. కానీ దివ్య జ్ఞానం అనేది లేదు అక్కడ. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదే దివ్య జ్ఞానం అనే అపోహలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అది ఆధ్యాత్మిక జీవనం అనుకుంటున్నారు. అంతే కదా, అందరూ మేమంతరూ ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాం అనుకుంటున్నారు. ఏదో నాలుగు ఆసనాలు వేయడం ద్వారా, లేదా కాసేపు ముక్కు మూసుకొని ధ్యానం చేయడం ద్వారా, శ్వాస పీల్చడం ద్వారా, ఈ విధంగా చేయడం ద్వారా నేను ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నాను అనుకుంటున్నాను. కానీ అది ఆధ్యాత్మిక జీవనం కాదు. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆత్మజ్ఞానం అనేది తప్పనిసరిగా మనకు తెలియాలి. మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ శరీరం వదిలిన తర్వాత మనకేం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాం, ఇదంతా కూడా కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని? మమైవాంశో జీవలోకే జీవలో జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశలు, వీళ్ళందరూ కూడా నా యొక్క సేవకులే అని దేవతలతో సహా. అదంతా ఆ జ్ఞానం మనం అర్థం అవ్వాలంటే మనకి కేవలం కృష్ణుడి యొక్క భక్తుడు అవ్వడం, ఇదే రహస్యం ఇక్కడ ఉన్నది. అవును 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 అవును, నేను ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఈ ఆసనాలు వేయడం లేదా శ్వాసం అంటే ప్రాణాయామం చేయడం రకరకాలు చేయడం అనేది ఆధ్యాత్మిక జీవనం కాదు. అవి లేవని నేను అనడం లేదు. అవి శరీరానికి లేదా మానసికంగా అంటే ప్రశాంతతకో ఇంకేదో ఉపయోగపడవచ్చు, కానీ దానివల్ల ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. ఇక్కడ చెప్పేది అది పాయింట్. అవన్నీ శాస్త్రంలో ఉన్నవే, ధ్యానం ఇవన్నీ ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా పూర్వ యుగాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది మనిషి జన్మలో పొందేవాళ్ళు. కృతయ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై, కృతయుగంలో ధ్యానం చేయడం ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞం చేయడం ద్వారా, ద్వాపరే పరిచర్యాయాం ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడం ద్వారా, కలో తద్ హరికీర్తనం కలియుగంలో హరికీర్తనం చేయడం ద్వారా. అలా అని కేవలం హరికీర్తన చేస్తే సరిపోతుందంటే కాదు. భగవద్గీత భాగవతం ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ జ్ఞానం అనేది తెలియాలి. ఈ జ్ఞానంతో హరినామం చేయాలి. హరినామం చేస్తే ఏమవుతుంది, ఎలా చేయాలి, భగవంతుడు ఎవరు, మనం ఎవరం, ఇదంతా తెలియాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ జ్ఞానంతో చేస్తే అది ఆధ్యాత్మిక జీవనం. అంతేగాని కేవలం ఆసనం వేయడం లేదా ధ్యానం చేయడం చేస్తే అది ఆధ్యాత్మిక జీవనం కాదు. ఈ జ్ఞానం అనేది ఉండాలి ఇక్కడ. అది అవన్నీ తప్పు అని మనం ఎప్పుడు చెప్పడం లేదు. నేను అదే అంటున్నాను, అవి తప్పు అని నేను అనడం లేదు. మీరు అవన్నీ చేసుకోవచ్చు దాంట్లో, అంటే మీకు అవసరమైతే శరీరానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అవి స్వీకరించండి, తప్పు లేదు. కానీ అది ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పొద్దు. అది నేను అంటున్నా, అది ఆధ్యాత్మిక జీవనం కాదు. కానీ ఈ రోజుల్లో అందరూ అదే ఆధ్యాత్మిక జీవనం అనుకుంటున్నారు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.